హరణమపార్వతీపతయే హర హర మహాదే లక్ష్మీనాథ సమారంభా శంకరాచార్య మధ్యమా మళ్యాళ స్వామి పర్యంతా వందే గురు పరంపరా. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి అష్టలక్ష్మీ నమోస్తుతే. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి సోహం బ్రహ్మైవాహమస్మి సోహం బ్రహ్మైవాహమస్మి. హరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని సర్వోదయాంతరవర్తిని సచ్చిదానంద స్వరూపిణి జగన్మాతకు ప్రణామాలు అందిస్తూ, కేరళ దేశంలో జన్మించి ఆంధ్రదేశంలో అడుగుపెట్టి ఆధ్యాత్మిక జ్యోతిని జ్ఞానజ్యోతిని భక్తి జ్యోతిని వెలిగించిన అస్మద్గురుదేవులు బ్రహ్మలేన మహర్షద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి పాదకం శిరస నమస్కరిస్తూ, ప్రాతస్మరణీయులు పరమ పూజ్యులు పూజ్యశ్రీ బాబూజీ మహారాజుకి ఆ స్థానంలో ఉండి మీ అందరికీ ఆధ్యాత్మిక తత్వాన్ని అందించినటువంటి శ్రీ అమ్మగారికి, ఇంతవరకు మీకు చక్కటి గురు శిష్య సంబంధాన్ని గురుతత్వాన్ని ఎంతో అపురూపంగా అందించిన మా విద్యాస్వరూపానంద స్వామి వారికి, అంతకు ముందే మీకు అందించినటువంటి తత్వాన్ని మా పూజ్యశ్రీ మాతా జ్యోతిర్మయానంద భారతి వారికి, ఇంతకు ముందు ఇంకా కూడా ఈ వ్యాసపీఠం పైన ఉండి మీకు తత్వాన్ని అందించబోయినటువంటి మహనీయులకు మీ అందరికీ ఉత్పూర్తి నమస్కారం చేస్తూ, ఉదనామాత్యుడు అన్నటప్పటికిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన బాహరమగునట పలుకెద వేరుండుగా అద పలుకగ నేలా అని అన్నారట. కాని నేనంటాను, పలికిడిది గీతాబోధట పలికించడి వాడు గురునాథుండట, నే పలికిన ఆనందమగునట పలికెద ఉత్త మాటలు చెత్త మాటలు పలుకగ నేలా. ఎందువల్లంటే పలికించేవాడు ప్రభువు. మన ఈ యాత్ర శ్రీ బాబూజీ మహారాజ్ ఈ ఆరాధన యాత్ర స్పెషల్ సర్వీస్ చివరికి వచ్చేసిందండి. శివనమలిలో ఉన్నా మనం గురు ఆరాధనలో అందుకునే స్వామి వారు కూడా గురుతత్వాన్ని గురించే చక్కగా ప్రబోధించారు. గురు అంటుంటారే గురు నోటబడ్డా పులి నోటబడ్డా పరవాలా, గురు నోటబడితే బతకలేరట. ఎందువలన పులి ఏం చేస్తుంది, ఈ ఒక్క జన్మనే నాశనం చేస్తుంది, కానీ గురువు అది జన్మని నాశనం చేస్తాడు. అది గురు స్వరూపం అంటే గురు ఎది స్వరూపాలు మా పరబ్రహ్మ శాస్త్ర స్వరూపమే లేదంటారు ఆయన. కానీ నేనంటా రెండు స్వరూపాలు గురువుకి, ఒకటి సోపాధిక స్వరూపం, రెండో నిరుపాధిక స్వరూపం. సోపాధిక స్వరూపం ఏం చేస్తుంది, నీలో ఉండే అజ్ఞానం నిర్మూలన చేస్తుంది, నీలో ఉండే అజ్ఞానం తొలగింపజేస్తుంది. కానీ నిర్గుణ స్వరూపము అద్వైతాన్ని ప్రసాదిస్తుంది అండి నిర్గుణ స్వరూపం. అందువలన గురువు ఆశించమని ఆయన్ని ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు అంతే చాలు ఆయన పట్టుకుంటాడు అండి. అంటే పూర్వకాలంలో మా పల్లెటూళ్ళు అనేవారు, వరే ఎవరి దగ్గరికైనా వెళ్ళరా సాధు దగ్గరికి మాత్రం వెళ్ళదురా అనేవారు. ఎందుకంటే అద్దరా ఇచ్చి అతికించుకుంటే అద్దరూపాయి ఇచ్చి వదిలించుకుని వదలనట్టండి వాళ్ళు గురువులు అలాంటి వాళ్ళు. ఎందువల్లంటే ముందు వాళ్ళు స్థానం ఇచ్చే తానో ఆశ్రమం ఇచ్చేస్తారో గురువురా. ఒక ఆయన వర్షాకాలం అంటే వెళ్తూ వెళ్తూ రాత్రి పూట ఒక ఇంట్లో తెలవడ్డాడు, పంత గది నుంచున్నాడు. ఇంట్లో వారు వచ్చి ఏమయ్యా పంత గది నుంచున్నావు అన్నాడు. నాకు వర్షం తడుస్తున్నాడండి అందువల్ప లోపల వచ్చి నుంచున్నాడు. నుంచున్న తర్వాత ఒక గంట ఆయన కాలు నొప్పులు పుట్టున్నాయండి కూర్చుంటానన్నాడు. వాళ్ళే కూర్చోమన్నాడు. కాసేపు నా నిద్ర వస్తుందని నిద్రపోతానన్నాడు. పోని ఏం పోయి నిద్రపోమన్నాడు. తెల్లవారు లేచేటప్పుడు మీరు లేచి ఇంట్లో ఎన్ని వాసాలు ఉన్నాయి, అంత వాసాలన్నీ నిలువ వాసాలన్నీ ఏమి ఇవన్నీ లెక్క తెల్లాలి నా ఇల్లు మేలా పొమ్మన్నాడు. అంటే ఇల్లు నాదేనన్నాడు వాడు. అలాగే గురువు ఏం చేస్తాడా ముందు దగ్గరికి తీసుకుంటాడు మన సర్వ లోపల ఉండేవాడిని కాలు చేసి పడేస్తాడు. ఆయన స్వరూపం అలాంటి అండి గురు స్వరూపం.
సామాన్యం ఆ గురువు అంటే అందువల్ల గురువును ఆశ్రయించాలి. ఆ నువ్వు గురువును ఆశ్రయిస్తే, గురు పూజ చేస్తే, గురుతత్వాన్ని ఆయన అర్చన చేస్తే, సర్వదేవతలకి అర్చన చేసి ఇప్పుడు వస్తున్నారు. గురువు సర్వదేవతా స్వరూపుడు, ఆయన పాదము అన్ని పాదాలు, ఏరు పాదములు అన్ని పాదాలు విమిడినట్లే గురువు యొక్క పాదములో అన్ని తీర్థాలు ఉంటాయండి. అది ఆయన అందువల్ల ఆ గురువు ఎట్లాంటి వాడండి, ఇందువరకు స్వామి చెప్పారు గురువు అంటే పెద్దవాడు. అందువల్ల ఆ గురువు ఏమందిస్తాడండి, గురువు చేస్తాడండి అంతే. గురువు ఏం చేస్తాడు, గురువు తన స్వరూపంగా చేసుకుంటాడండి. ఆయన ఆ శక్తి ఉంది, అందువల్ల ఆయన చిత్తప్రజ్ఞుడండి. గురువుకి ఎవరా, మనం స్థితప్రజ్ఞ చెప్పుకుంటూ ఉన్నాం. స్థితప్రజ్ఞ అంటే ఎవరండి, సాక్షాత్ మీ గురువే. కానీ ఆయన శిక్షించేవాడు మనకి. కంత స్వామిలో చెప్పి ఎన్ని పరీక్షలు పెడతాడో నెగ్గాల, నెగ్గితే నువ్వు గురువు అవుతావు, స్థితప్రజ్ఞుడు అవుతావు. మనం నెగ్గుతాడండి, అరే కొంతమంది మా గురువులు మా స్వామి వారు, పరయాల స్వామి వారు, ఆయన తప్పు లేకపోయినా కూడా తప్పుందనేవారండి, అది నెగ్గాలండి. నేను చిన్నప్పుడు 16 ఏళ్ల వయసు ఏదో అట్టించారు అంతే. వెళ్ళినప్పుడు గీత పాఠాలు చెప్తూ ఉన్నారు, పాఠాలు చెప్పించుకున్నా స్వామి వారి దగ్గర. కానీ పారాయణలో చెప్పారా, ఉదయం వారి దగ్గర పారాయణ చెప్పడం చాలా కష్టం. వారి పక్కనే ఏమి పట్టుకారు ఉండేది, స్వరం తప్పిపోతే చాలు ఆ పట్టుకారు పెట్టి చూపెట్టి తిప్పేవారు అన్నమాట స్వామి. అంత శిక్షణ ఉండేది వారి దగ్గర. దర్శనాలు చేస్తే ముందు పేరు పెట్టి ఉండి ఎరగవారా, దండం పెట్టుకుంటే ఆ గురు ప్రసాదం దాన్ని దండం పెట్టుకోమనేవారు. ఆ గురు పెద్ద పేరు పెట్టాలి, గురు ప్రసాదం పేరండి ఆ రోజుల్లో. అలాంటి శిక్షణ ఉండేది. నేను పారాయణ చెబుతూ ఉన్నాను, శోగం వచ్చేసింది, మోహా గృహీత్వా సద్గ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రత అనే శ్లోకం చెప్పేశాం. చాలా లే అన్నారు, అంతే లే బయట వెళ్ళిపోమన్నారు. తప్పు వచ్చేసి నాకు అది బాగా చెప్పారే చిన్నపిల్లవాడిని, బాగా ఉడుకులెక్తం కదండి, బాగా చెప్పారు కదా, ఎన్నో కోలా పొరపాటు అన్నారు. నాకు లోపల వచ్చేసింది, మా గోవింద స్వామి వారు ఉండేవారు మహానుభావుడు, ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాను. స్వామి పొరపాటు చేస్తే పొరపాటు, పొరపాటు చేస్తే పొరపాటు అంటే సరిపోయింది, పొరపాటు లేకపోయినా కూడా పొరపాటు అంటే ఎట్లా ఒప్పుకుంటామండి. గోవింద స్వామి అన్నారు, ఆయన నీ చిన్నవాడు నీకు తెలియదు, పొరపాటు నువ్వు చేశావు, పొరపాటు చేస్తే స్వామి వారు పొరపాటు అని చెప్పారు, దాని విశేషం ఏముంది, ఏ పొరపాటు లేకపోయినా పొరపాటు చేశావంటే నువ్వు సహిస్తే అందులో విశేషం ఉందన్నారండి ఆయన. అలాంటి శిక్షణలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడండి అందువల్ల అలాంటి విధంగా స్వామి వారు చెప్పినట్టు వ్యాసాసం తర్వాత దక్షిణాసనం ఇది. అందుకే నేను ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటానండి, ఇంకెక్కడికి వెళ్ళదు, ఎందుకు వెళ్తారండి, నాకేం పరే వెళ్ళవలసిన అవసరం, సన్యాసులమే వెళ్ళాల్సిన మాకే ఉంది, మా గురుస్థానం మాకుంటే. అయినా అలాంటి స్థానం ఇస్తారో ఇక్కడ బోధ కూడా అలాగే స్వామి వారు నిజంగా ఈరోజు అమ్మగారు నేను ఎప్పుడు వెళ్ళా స్వామి వారిని ఒడుకుని ఇంత బోధ చెప్పని చెప్పు చెప్పేశారని గెలిపారు ఎన్నో స్థాన మహిమ. ఈ బృందావన మహిమ స్థాన మహిమేమో నేను చెబుతుంటామా వాళ్ళకి. ఏమో నిన్న కావ్యశక్తి స్వామి పూర్ణ బోధన ఇచ్చారండి, ఏమో నాకేం తెలుసు, పూర్ణ పురుషుడు సన్నిధానంలో ఉంటే పూర్ణ బోధం. నేనంతా పూర్ణ పురుషులే, అందువల్ల పూర్ణ పురుషుడు ఎవరో చిత్తప్రజ్ఞుడు పూర్ణ పురుషుడండి. ఆయన ఎలా ఉంటాడు అర్జును ప్రశ్న వేసా, చిత్తప్రజ్ఞాహమాదీకిం ప్రభాసేత ఆయన అడిగిన ప్రశ్నలు కానీ అడిగి సమాధానం చెబుతూ వచ్చేశారు. బట్ట ప్రతి పురుషుడికి ఆయన సమాధానం చెప్పారు. ఆయన ఎలా ఉంటాడా అని అంటే, ప్రజహాది యదా కామాన్ సర్వాన్ పాత్ర మనోగతాన్ ఆత్మన్యే ఆత్మరా తుష్ట ఇత ప్రజ్ఞోచ్యతే. లోపల కామనావృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయో ఆయనకి. ఆత్మన్యే ఆత్మనా తుష్ట, ఆయన ఆత్మతోనే తృప్తి పొందుతూ ఉంటాడు. ఆయన ఆయనే చిత్తప్రజ్ఞనేవాడు. అయ్యా చాలా కష్టమైన విషయం, స్వసంవ్యక్తి విషయం, అందరికి అంతుపట్టేది కాదు. మీరు తెలుసుకోవాలంటే దానికి తక్కువ మార్గం ఏమైనా లేదా అంటావా అక్కడ చెబుతున్నాడు అన్నాడు ఆయన. ఆయన దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విత స్పృహ ఇతరాగ భయక్రోధ చిత్తధీర్మునురుచ్యతే అంటూ నిన్నటివరకు స్వామి వారు ఇంతవరకు చెప్పేసి ఆ తర్వాత చెబుతున్నారు, సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనగా ఇంకెలా ఉంటారంటావా చెబుతున్నావేమన్నాడు, సర్వత్రా అభిస్నేహ తపజ్ఞ కట అవిస్నేహం ఉండదట, స్నేహం ఉండొచ్చు, అవిస్నేహం చాలా కష్టం అన్నమాట. స్నేహం అంటే ఉండొచ్చు ఎంతవరకు అంత, అవిస్నేహం గట్టిగా ఆసక్తి ప్రపంచమునందు హితప్రజ్ఞుడికి ఆసక్తి ఉండదు. ఎందుకుంటుందండి? ప్రపంచం అనేది అది ఎట్లాంటిదంటే చలన రూపాయే. చలన రూపాయం ఎవరికైనా ఆసక్తి ఉంటుందా? ఎవరైనా బొట్టు తెచ్చిస్తే చలన రూపాయే కాదు, ఇంతకు ముందు ఉండేటువంటి ఆ పైసలు పావులాలు ఇస్తే ముష్టివాడు కూడా తీసుకొని పొమ్మంటాడండి. ఎందుకో దానికి ఆసక్తి ఉండదు. అలాగే దగ్గపడ ఈ ప్రపంచం అంతా కూడా కారిపోయినటువంటి గుడ్డ లాంటిది. అందువలన దీనికి ఆసక్తి ఆయనకు ఉండదే ఉండదు. ఆసక్తి అంటే ఎన్ని రకాలు? శాస్త్రాలు చెప్పేసినాయి, నాలుగు రకాలు చెప్పేసినాయి. ఒకటి దేహాసక్తి, రెండవది ఉన్నది స్వజనాసక్తి, మూడవది ఉన్నది కర్మఫలాసక్తి, నాలుగవది ఉన్నది అకర్మాసక్తి. ఈ నాలుగు ఆసక్తులు ఆయనకు ఉండనే ఉండవటండి. ఎన్ని? నాలుగు. ఒకటి ఏమిటి? దేహాసక్తి, రెండవది స్వజనాసక్తి, మూడవది కర్మఫలాసక్తి, నాలుగవది అకర్మాసక్తి. అలాగా స్వజనాశక్తికి, కర్మఫలాశక్తికి, అకర్మాశక్తి అకర్మాశక్తికి ఈ మూడికి ఆధారం ఏమిటి? దేహాసక్తి. పొమ్మన్నారంటే ఆయనకి దేహం ఉద్యోగం లేదు కాబట్టి మిగతా ఆసక్తులు కూడా లేదు. దేహాశక్తి అనేది ఆధారం, అది పోయిన తర్వాత మిగతా ఎందుకు ఉంటాయండి? నేను వ్యాసాసంలో ఉన్నప్పుడు బిచ్చకి పిలిచారు, ఏర్పేడులో మెంతి సుబ్బయ్య గారే ఉండేవారు పోస్ట్ మాస్టర్ వ్యాసాసం అంటే పరమభక్తుడు స్వామివారు కొండ దిగి వచ్చినప్పుడు కూడా ఆయనే అనుకుంటా ఆయన బిచ్చకి పిలిచారు ద్వాదశి కార్తీక ద్వాదశి రోజు స్వామివారు నన్ను ఇంకా ముగ్గురు నలుగురు బ్రహ్మచారి ఐదుగురు బ్రహ్మచారి నన్ను బిచ్చ చేశారు. నేను మన ప్రాంతం తెలియని వాడిని కదా, అది కొత్త ప్రాంతం, ఇప్పుడులాగా లేదు ఆ ఏర్పేడు ఆ కాలచారన్నీ చాలా ఎడగబట్ట ప్రాంతం. తీసుకు వెళ్లారు, ఒక ఇంట్లో కూర్చోబెట్టారండి బిచ్చకి మమ్మల్ని భోజనానికి. ఇంట్లో వెళితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ ఇల్లు, చుట్టూ గుడిసి అన్నమాట, ఒకే ఒక్క ద్వారం ఉన్నది. ఆ ఇంట్లోనే ఆ చిన్నదాంట్లోనే పొయ్యి, ఆ పొయ్యి పక్కనే గోడున్నాయి. ఆ గోడకున్నాయే ఒక కుండ ఒక కుండ ఒక కుండ పెట్టేశారు, కుండ మీద కుండ కుండ మీద కుండ చుట్టూ పెట్టేశారు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఏమండి సుబ్బయ్య గారు ఎప్పుడైనా వర్షాకాలం వస్తే కుండ దొరకమని ఇప్పుడు స్టాక్ పెట్టుకున్నారా ఆదడి గది? ఆయన గారు కాదు కాదండి, కింద కుండలో మిరపకాయలు, పై కుండలో చింతపండు, ఆ పై కుండలో కందివాడు, ఆ పై కుండలో మిరపేడలు, ఈ విధంగా మేము దాచుకుంటానండి అన్నారండి. మా పక్క నుండి ఆ బ్రహ్మచారి అన్నాడు, రేరే ఈ కుండలన్నీ బగలబెట్టాలండి ఎంతే పట్టుకుందా అన్నారు. మా పక్క నుండి ఆవిడ ఇంకోడున్నాడు, పొగ కుండ తీసి పగలగొట్టవలసిన పని లేదురా, కింద కుండ బగలగొట్టేసారి పై కుండని పప్పు పైపోతాడు. అలాగే దేహాసక్తి అనేకుండా పగల కొడితే తర్వాత ఉండేటువంటి స్వజనాశక్తి, కర్మ పరాశక్తి, అకర్మాశక్తి అనేవన్నీ పిప్పు పైపోతాయి. అందువల్ల సిద్ధప్రజ్ఞుడికి ఏం దేహాసక్తి అనేది లేదు, ఆయనకి తన దేహం కాదు, దేహంలో ఉండే దేహితాలు సత్వ చిత్తు ఆనంద స్వరూపం అమృతం జడం దుఃఖమైనటువంటి ఈ శరీరం తాను కాదు, ఈ శరీరంలో ఉండే శరీర తాను అని దృఢమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఏ మహానుభావుడైతే ఉన్నాడో ఆయనకి ఇంకా ఆసక్తి ఎందుకు ఉంటుందండి? అయితే వాడు ఎవరికైతే హితప్రజ్ఞుడు కాగలుగుతాడో వాడు కూడా ప్రపంచం ఆసక్తి ఉండకూడదు. అయితే ఒక ప్రశ్న వస్తుంది, ప్రపంచం నుండి ఆసక్తి లేకపోతే మాకు వ్యవహారాలు జరగాలేదా, మేము సంసారులు కదా అని అంటే ఆ చెప్పేశారు ఆసక్తి ఉండకూడదు. ఎందువలన? వస్తువుగా బంధించేది వస్తువు ఆసక్తి బంధించేస్తుంది, ఆసక్తి కూడా ఉండాల్సిందే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఆసక్తి పెట్టుకో, అది సంసారం. అంతకంటే ఎక్కువ ఉంటే మునిగిపోతామండి. ఆసక్తి ఉండాల్సిందే, కానీ ఎంతవరకు ఉండాలి? అంతవరకు ఆసక్తి ఉండాలా? ఎంతవరకు ఉండాలండి? కోళ్ళ ఉప్పు ఎంత వేయాలో అంతే వేయాలి ఉప్పు. ఆవిడ వస్తూ ఉందండి మా తెలంగాణలో సాయంత్రం పూట అయింది, కోడలు చెప్పేసింది, కోడలా కోడలా ఇది కార్తీక మాసం సాయంకాలం ఉన్నది లేనట్ల శివాలయం అన్ని ఆలయాలు తిరిగి వచ్చేస్తాను, వచ్చే లోపల నువ్వు ఉన్నదే కూరండి పెట్టేసాయి, నేను వచ్చిన కుక్క వేసుకుందా అన్నం వేడి వేడి తినొద్దని చెప్పేసింది. ఆవిడ అలాగే కూర చేయడానికి ఉపక్రమించేసింది, బీరకాయ కూర అన్ని ముక్కలు కోసేసింది, బీరకాయలు పట్టుకొచ్చేసి పోయి స్టవ్ వెలిగించేసింది, స్టవ్ మీద గిన్నె పెట్టేసింది, నూనె పోసి ఆ నూనె మాడకుండానే మిరపకాయ గిల వేసింది, ఆ మిరపకాయ గిల వేస్తేనే దాంట్లో చెరగపప్పు మినపప్పు వేసేసింది, జీడిపప్పు కూడా వేసేసింది. ఆవిడ వేసి వెంటనే ఆవాలు జీలకర్ర అల్లం పచ్చడిగా ఇనిపే ముక్కలన్నీ వేసేసిందండి, కూర వేసేసింది, కొబ్బరి అల్లం పచ్చడి మసాలా వేసేసింది, మొత్తం కూర అయిపోయింది, పసుపు కూడా వేసింది. కానీ వాళ్ళ అత్తమ్మట కూర వండేటప్పుడు ఆ ఉప్పు జాడలో ఉప్పు తీసేస్తూ ఏమే కొడల పిల్ల కొడల పిల్ల అన్నిటికీ ఒకే పేరు, పసుపుకి పసుపు కారానికి కారము అని పేరే గాని ఉప్పుకు మాత్రం రెండు పేర్లు ఉన్నాయి అని చెప్పిందట. ఏమిటంటే దానికట రుచి అనే పేరు కూడా ఒకటి ఉందట. ఎందుకంటే రుచి అని పెట్టారంటే పిల్ల ఈ అన్ని ఏ వేసినా వెయ్యిపోయినా ఈ ఉప్పు ఒకటి ఉంటే ఆ కూరకు రుచి వస్తుంది కాబట్టి దీని రుచి అని పేరు పెట్టారే అని చెప్పిందట అత్తమ్మ. ఆ చెప్పనుకుంది ఆవిడ ఒరి ఒరి ఒరే మా అత్తమ్మ రోజు కూరలో ఈ జాడీలో ఉండి ఒక్క స్పూన్ వేస్తేనే అంత రుచి వస్తుంది, ఈ రోజు జాడీలో ఉండే ఉప్పు అంతా కూరలో వేస్తే ఎంత రుచి వస్తుందో అనుకుంటాడు ఆవిడ. డాడీలో ఉండే ఉప్పు అంత దానిలో పోసేసిందట ఆవిడ, తినడానికి పనికొస్తుందేమండి. కూరలో ఎంత ఉప్పు వేయాలో అంత ఉప్పే ఉండాలి, అంతే అలాగే ప్రపంచమునందో ఎంత ఆసక్తి ఉండాలో అంత ఆసక్తే ఉండాలా, అంతకంటే ఎక్కువగా ఉంటే మునిగిపోతా వచ్చే. సంసారంలో ఎంత ఆసక్తి ఉండాలి సంసారంలో అంత ఆసక్తే పెట్టుకో, ధనం ఎంత సంపాదిస్తే అంతే సంపాదించుకో, అంతకంటే సంపాదిస్తే ధనము లేని వారికి ఎంత దుఃఖమో అతికి ధనం ఉన్నవారికి ఎంతకంటే దుఃఖం పొమ్మడానికి. ఆ ధనాన్ని ఏం చేయాలా సద్వినియోగం చేయి. మా గురుదేవులు చెప్పేవారు రెండు చేతుల ధనాన్ని సంపాదించో, వెయ్యి చేతుల దాన చేయి పో, అప్పుడు వారికి శాంతి ఉంటుంది. అన్ని ఏమీ లేకుండా మొత్తం దాచుకునేవాడు ఎవరైతే ఉన్నారు దుర్మార్గుడు వారికి శాంతి ఉందండి, వాడికి నిద్రే పట్టు నిద్ర మాత్రం మింగాల్సిందే. అందువల్ల ఎంతవరకే మిగతా గురువు చెప్పేది అదేనండి, వస్తువు వద్దని చెప్పరు దాన్ని ఎలా వాడుకోవాలని చెప్పే కీలకమండి గురువు చెప్పేది అది. ఏ దేవుడు కూడా చెప్పడు సంసారంలో ఉంటే సంసారంలో మునగకుండా ఉండే ఉపాయం చెప్పేవారు గురుడు. గురుడు సంసారంలో ఉంటాం సంసారం ములుకులు చెబుతారండి కొంతమంది అంటారు, ఏమండి మీకు సంసారం లేదు ఏమి లేదే పెళ్లి లేదు పెట్టాకులు లేదే మీరు సంసారం మెలుకులంటే చెబుతున్నారేంటండి అని అంటారు కొంతమంది. ఎందుకు చెప్పరండి, ఏక విజ్ఞానం సర విజ్ఞానం అవుతే ఒక్కటి విజ్ఞానం తెలుసుకుంటే జ్ఞానం పొందితే అన్ని జ్ఞానాలు వారు తెలుసుంటారని మా గురువు గారు చెప్పేవారు. అరే తాటి మంచి వారి కింద పడ్డానటండి, పడేటప్పుడు పక్కన కింద ఒకడు ఉన్నాడు అబ్బా అన్నాడు వీడు, వాడు పడ్డవాడు అబ్బా అన్నాడు కాని బాధ వీడికి బాధ ఏంటి, వీడు పడలేదే పడకపోయినా కూడా అనుభవం అంతే. అలాగే గురువు సంసారం ఉన్నక్కడా చూస్తే అనుభవం వాడు పడేది చూశాడు అబ్బా అన్నాడు. అందువల్ల గురువు ఏం చేస్తారు నేను సంసారంలో మునక్కుండా తేలిపి చేసేవాడంటే ఆయన చూడు ఆసక్తి. అందువల్ల ప్రపంచంలో ఉండొద్దని ఎవరు చెప్పరా, ఏ శాస్త్రము చెప్పరా, ఏ గురువు చెప్పరా, ఉండాలి ప్రపంచంలో ఎలా ఉండాలో అలా ఉండమని చెప్పారు గురువులు. ఆ కీలక గురువు చెప్పేదండి. అందువల్ల ఆసక్తి పెట్టుకో, ఎంతవరకు ఆసక్తి ఎంత నువ్వు మునుగకుండా ఉన్నట్టు ఆసక్తి పెట్టుకో, అలాగే చిత్తప్రజ్ఞుడికి ఆసక్తి లేదు నువ్వు ఆసక్తి తగ్గించుకో గీత చెప్పేది. ఎసరత్ర తత్వాప్య శుభాశుభా ఆయన శుభమునందు గాని అశుభమునందు గాని శుభమునందు రాగము గాని అశుభమునందు ద్వేషం లేదండి ఆయనకి. రాగద్వేషాలు దేని జనమో అంతఃకరణ జనమో, అంతఃకరణ సాక్షితాను అందువల్ల అంతఃకరణ తాను కాదు, తాను కానప్పుడు రాగద్వేషాలతో సంబంధం లేని వాడు. మానవులు నాలుగు విధాలుగా విభజించింది శాస్త్రం, మానవులు మనం మానవులే మనలో నాలుగు రకాల వాళ్ళు ఉన్నారట, ఒకడు పామరుడు, రెండు విషయి, మూడు సాధకుడు, నాలుగు సిద్ధుడు చెప్పేసి శాస్త్రం మన మానవులు నాలుగు విభాగాలు చేసి మానవుల్ని. ఒకడు ఉన్నాడే పామరుడట, మరొకడు ఉన్నాడే విషయి, మూడో వాడు సాధకుడు, నాలుగో వాడు సిద్ధుడట. పామరుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేస్తాడు, పామరుడు శుభాశుభాలలో అశుభాన్ని కోరకుండా శుభాన్నే కోరతాడు వాడు పామరుడు. మంచే కావాలనుకుంటాడు అశుభం అక్కర్లేదు అనుకుంటాడు వీడు పామర మానవుడు. రెండో రకం వాడు ఉన్నాడు, వాడెవడో విషయ మానవుడు, వాడు ఏం చేస్తాడు శుభాన్ని కోరతాడు అశుభాన్ని కోరతాడు వీడు. ఉపన్యాసాలకి వస్తాడు. ఏమి రాత్రిపూట చీట్లు పెట్టాలంటాడు వాడు. ఒక జేబులో భగవద్గీత ఉంటుంది, మరొక జేబులో సిగరెట్ ప్యాకెట్ కూడా ఉంటుంది వాడికి. వాడి డబ్బు కూడా అలాగే కొంత రాజకీయ నాయకులకి ఉపయోగిస్తాడు, కొంత గురువులకే ఇస్తాడు. అటు ఇటు రెండు శుభాన్ని అశుభాన్ని కోరేవాడు. వాడెవడో విషయమానవుడు, సాధకుడు ఉన్నాడు. వాడు అశుభం దూరకే వెళ్ళడు. తన సాధకుడికి ఏది ఉపయోగపడదో, దానికి ఏది ఆటంకాముగా వస్తుందో, ఎంత విలువైందైనా సరే తీసిపారేస్తాడండి వాడు. అంతే రావతీత చెప్పాడు, నీ నడకకి అవరోధం కలిగించేటువంటిది బంగారపు కళ్ళ జోడైనా సరే తీసి అవతల పారేయమన్నాడు స్వామి రామతీర్థ. ఒక్క మాట చెప్పేశాడు. అలాగే తన జీవిత మార్గానికి, తన ఎన్నుకున్నటువంటి ఏ జ్ఞాన మార్గానికి ఏదైతే ఉన్నదో, దానికి అవరోధం కలిగించేటువంటిది ఏదైతే ఉన్నదో, దాన్ని తీసిపారా, దాని జోలికే వెళ్ళండి. అశుభం జోలికే వాడు సాధకుడు. శుభములందే వారి దృష్టి. శుభమంటే మంగళం. ఏది మంగళం? నీ ఆత్మమంగళం. దానికోసం ప్రయత్నం చేసే దానికి కావలసినటువంటి ఆ మార్గాన్ని ఎన్నుకునేవాడు, శుభాన్ని ఎన్నుకునేవాడు వాడెవరో సాధకుడు. ఇంకా సిద్ధుడు ఉన్నాడు, ఆయన దృష్టిలో శుభము లేదు అశుభము లేదు. ఆయనకి శుభ అశుభాలకి వ్యతిరేక్తమైన వ్యక్తి, అతిరేకమైన వ్యక్తి. వాడు శుభాన్ని అశుభాన్ని ఎంత కేంద్రం చేస్తాడో, శుభాన్ని కూడా కేంద్రం చేస్తాడండి సిద్ధుడు. ఎందువల్ల అశుభ శుభం కూడా సాత్వికంగా బంధించేది కాబట్టి అంటూ ఉంటారే రామకృష్ణతో చెప్పేవారు, గొరిగే మంగళవాడట తెల్ల ఎత్తు తెల్ల వెంచుకుని గొరిగేయాలా, నల్ల వెంచుకుని ఉంచాలనుకున్నట్టు ఆయన. మొత్తం నల్ల వెంచుక తెల్ల మొత్తం తెలిసిపోయినట్టు అవుతుంది అంతే. అలాగే సిద్ధుడు ఎవడైతే ఉన్నాడో ఆయన శుభము లేదు అశుభము లేదు, శుభాశుభాలు కానీ అతీతమైనటువంటి వాడు. నాభినందటి నచ్చి శుభమునందు ఆనందం, అశుభమునందు ద్వేషము, ఈ రెండు లేని వాడు ఎవడైతే ఉన్నాడో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆయన ప్రజ్ఞ స్థిరమైనటువంటి ప్రజ్ఞ. అంతేకాదు అర్జున, ఇంతవరకు నేను రెండు ప్రశ్నలు చెప్పేశాను సమాధానం. ఆయన ఎలా ఉంటాడు అని అనగా కా భాష, ఆయన ఎలా ఉంటాడు కిం ప్రభాషేత, ఆయన సుఖదుఖాలు వచ్చినప్పుడు అవి ఎలా ఆయన ఎలా బహిర్గతం చేసుకుంటారని, ఆ తర్వాత కిమాసీత అంటే ఆయన ఎలా గుర్తుంటాడు, ఆయన ఇంద్రియాలు ఏ విధంగా ఉంటాయని అడుగుతానా చెబుతున్నానన్నాడు. యదా సంహర దేహాయం కూర్మోంగానివ సర్వచ ఇంద్రియాణి ఇంద్రియాత్తేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కూర్మం అంటే తాబేలు. తాబేలు తన అవయవాలని తనకు అవసరమైనప్పుడు ప్రపంచంలో చొప్పింపజేసి, అనవసరమైనప్పుడు తన యొక్క కడుపు కింద పెట్టుకుని ఉంటుంది. మా గురుదేవుడు చెప్పేవారు, తాబేలు ఒక అదృష్టం అంటే భగవంతుని యొక్క నోట్లో స్మరించబడిందట తాబేలు. ఎందువలన తాబేలు ఉభయచరం అన్నారు మలయాళ స్వామి వారు. తాబేలు ఉభయచరం, జలచరము భూచరం. కొన్ని ఉన్నాయి జలచరాలే, భూమి మీదకి వస్తే నిలవలేవు. చేపలు ఉన్నాయి అవి జలచరాలే, అవి జలములోనే ఉంటాయి నివసిస్తాయి, భూమి మీద పడవేస్తే ప్రాణం వదులుతాయి. కొన్ని ఉన్నాయి జంతువులు భూమి మీద సంచరిస్తాయి, జలంలోకి వెళితే అవి సంచరిస్తలేవు. కానీ తాబేలు ఆ విధంగా కాదు, జలములోనూ సంచరిస్తుంది భూమి మీదకి సంచరిస్తుంది. సాధకుడు జ్ఞాన లేవాడు ఆ విధంగా ఉన్నవాడే ప్రపంచానికి పనికి వస్తాడు అన్నారు మన. అంటే ఏకాంతంలోనూ ఉండాలి ఆయన, ఆశ్రమాలలో ఏకాంతంగా ఉండి తాను బ్రహ్మనిష్ట చేసుకోవాలా. తాను బ్రహ్మనిష్ట ద్వారా ఏదైతే అనుభవించాడో ఆ జ్ఞానాన్ని జనసమర్థంలోకి వచ్చి ఆయన ప్రబోధం చేయాలా. జనసమర్థంలోనూ ఉండాలి, అంటే ఏకాంతంలోనూ ఉండాలా. కొంతమంది ఉన్నారు ఏకాంతంలోనే ఉంటారు, జనసమర్థంలోకి వస్తే వాళ్ళు నిలవలేరన్నమాట. కొంతమంది ఉంటారు జనసమర్థంలోనే ఉంటారు, ఏకాంతంలో వాళ్ళు ఉండలేరు. ఈ మధ్యలో ఆంధ్రా బ్యాంక్ కొత్తగా మేనేజర్ వచ్చాడు, ఆయన భక్తుడట మా దేవాలయానికి వచ్చాడు. స్వామి వారు ఎక్కడున్నారన్నారు, పైన ఉన్నారన్నారు. వచ్చాడు, పైకి వచ్చాడు. ఏం స్వామి ఎవరెవరు ఉంటారన్నా, నేను ఒక్కరే ఒక్కరు ఎట్టుంటారండి మీరు అడిగాడు ఆయన. ఎందువల్లంటే వాడు జనసమర్థ. అలాగే జ్ఞాని అనేవాడు మా గురుదేవుడు చెప్పేవారు, తాబేలు లాగా జనసమర్థంలోనూ నివసించారా? అటు ఏకాంతంలో ఉండగలిగిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి వల్లే సమాజానికి ఉపయోగం చెప్పారు మలయాళ స్వాముల వారు. అందువల్ల అర్జున ఎప్పుడైనా తాబేలు చూచావా చూచావా అని అడిగారు. నేను చూచానన్నాడు ఆయన. ఎలా చూచావయ్యా? కంటితో చూచావా? మనసుతో కూడి కంటితో చూచావా? ఊరిని కంటితో చూడటం వేరు. మీరు ఇక్కడ గుర్తునే ఉన్నారు. మీ ముందు ఎవరో అటు వెళ్ళారు, ఎవరో అటు వెళ్ళినారని కొత్త వ్యక్తి నేను అడిగితే ఏమో తెలియదండి అంటారు. ఏ కాజుడు కళ్ళు చూచారు కదా, ఏ చూచినట్టు ఉండినా మీరు చూడలేదన్నమాట. ఎందువల్ల మనసు కూడా నేత్రాలకు కావాలా? మా స్వాములు వారిలో ఒక ఆయన ఉండేవాడు, ఆ శేషానంద స్వామి. ఆయన కళ్ళు లేరేలేవు, అసలు కళ్ళు కనిపించు. ఆయన మరి చేతి పట్టుకుని వెళ్ళాలా? కానీ ఆయనకి సాంస్క్రీట్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, మరాఠీ వచ్చు, గుజరాతీ వచ్చు, కన్నడ వచ్చు, తమిళం, అన్ని భాషలు వచ్చు. అంతే కూడా కాదు, సంగీతం వాయిస్తాడు, హార్మోనియం పెట్టే కాదు, ఫిడేలు వాయిస్తాడు, వీణ వాయిస్తాడు, ఫ్రూట్ వాయిస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు ఎవరైనా పట్టుకొచ్చి ఆయన ముందు చెయ్యి పెడితే అష్ట సాముద్రికి చూసేవాళ్ళండి ఆయన మొహం. ఎందువల్ల మనకి నేత్రాలుంటే ఒకటి వస్తే ఇంకోటి రాదు. ఎందువల్ల పెద్ద అధ్యక్ష ఆయన. అందువల్ల అర్జునా నువ్వు చూచారంటున్నావు కదా, ఇదిగో ఇక్కడ ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇద్దరు వ్యక్తులు అనుకున్నారు, వాడు కుంటివాడెవడో గుడ్డివాడెవడో, అరే మనం కూడా వెళ్దావరా సంవత్సరానికి ఆరాధన ఉత్సవాలట, మళ్ళీ సంవత్సరం దాకా ఉంటామో ఊడతామో బాగా పదమన్నారు. ఆ ఊరించి వచ్చేదానికి నాకు కాదు అడిగి రావాల్సిందే. బళ్ళు లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు, రిక్షాలు లేవు, ఇద్దరు వెళ్ళారా? కానీ కుంటివాడు నడవలేడు, ఆయనకి దారి గుడ్డివాడుకో దారి తెలియదు. కానీ ఇద్దరు బాయి బాయి అనుకున్నారు, వరే నేను కాళ్ళు బాగా ఉన్నాయి, గుడ్డివాడున్నాడు, నా కాళ్ళు బాగున్నాయి కాబట్టి నేను నడుస్తాను, నీ కళ్ళు బాగున్నాయి కాబట్టి నా భుజాలెక్కు, ఆ దారి చెబుతూ ఉండో, నేను నడుస్తూ ఉంటాను. ఇద్దరు ఇద్దరు కలిసి చేస్తున్నారు మధ్యలో. కానీ దారిలో ఉన్నదే వాళ్ళకి దాహమైందట. నీళ్ళు ఎక్కడ చూసినా అరే గుడ్డివాడున్నాడు, అరే మిత్రమా దాహమవుతుందిరా, ఎక్కడ నీళ్లున్నాయో చూడరా చూడరా అన్నాడు. కళ్ళు బాగుండేవాడున్నాడు, అరే ఎక్కడ నీళ్లు లేవురా అన్నాడు. బాగా తేరిపారు చూడరా అన్నాడు. బాగా తేరిపారు చూచాట. అల్లంత దూరంలో మంచి ద్వాస చెట్టుందట, కరిపుట్టి కాయట్వాడు ఉంది. అరే 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 మిత్రమా, ఆ కళ్ళు బాగుండేవాడు అంటున్నాడు, ఆ గుడ్డివాడితో ఆ పైరుండే కళ్ళు బాగుండే కుంటివాడు గుడ్డివాడుతో అంటున్నాడు. మిత్రమా అల్లంత దూరంలో ద్వాస చెట్టుందిరా, ఎర్రగా మాగి ఉన్నాయిరా, పోదావురా, అవి దోసకొండు తింటే దాహము తీరుతుంది, కడుపు నిండుతుంది, పగరాబదురా అన్నాడు. ఎవడు? కళ్ళు బాగా ఉండే కుంటివాడు గుడ్డివాడు అంటున్నాడు. మిత్రమా ఒళ్ళు బాగున్నాయంటున్నావు, కానీ ఆ కాపలావాడ ఉంటే మన కాళ్ళు ఎరిపోతాడు రా అన్నాడు. నువ్వు ఆ గుడ్డివాడ కుంటివాడన్నాడు, కళ్ళు బాగున్నవాడు. అరే రే రే కాపలావాడు ఎవడు లేడురా అన్నాడు. కాపలావాడు లేకపోతే కంచి అయినా ఉంటుందిరా అన్నాడు ఎవడు గుడ్డివాడు. అరే కాపలావాడు లేడు, కంచి లేదురా అన్నాడు. కంచి లేకపోతే గేటు అన్నా ఉంటుందిరా అన్నాడు గుడ్డివాడు. అరే కాపలావాడు లేడు, కంచే లేదు, గేటు లేదురా అన్నాడు. అరే కాపలావాడు లేకుండా కంచి లేకుండా గేటు లేకపోతే మంచి సింహాలు లాంటి కుక్కలను తిరుగుతుంటాయి చూడరా అన్నాడు వాడు. వాడన్నాడు కళ్ళు బాగుండే వాడు, కాపలావాడు లేడు, కంచి లేదు, కళ్ళా లేదు, గేటు లేదు, కాపలా కుక్కలు లేవురా అన్నాడు. అరే ఇవన్నీ లేకపోతే అవి చేదు ద్వారకాలే ఉండుతున్నా అన్నాడు చూడనమాట. అరే కాదు కాదురా అన్నారు. ఇద్దరు వెళ్ళారు, దోసకాయలు కోసుకున్నారు, నోట్లో పెట్టుకుంటే చేదు పుట్ట అన్నమాట. అర్జున నేను తాబేలు చూచాలంటున్నానే, ఆ గుడ్డివాళ్ళ చూచావా కుట్టివాళ్ళ చూచావా అడిగాడు. లేదు లేదు నేను బాగా వెళ్ళాను. ఎలా ఉంటాయి తనకి అవసరమైనప్పుడు తన ఇంద్రియాలన్నింటిని అది ఎట్లా వెళ్ళి పెట్టుకుంటుందో. సాధకుడు అనేవాడు కూడా తన ఇంద్రియాలు సంయమం చేసుకోవాలా? ఇంద్రియ సంయమం లేనిదే వారికి ఉన్నదే జ్ఞానం కలగదు. అందువల్ల ఇంద్రియ సంయమం కావాలా? అన్ని ఇంద్రియాల కంటే కూడా వాగేంద్రియం ఉన్నదే జిహ్వేంద్రియము, చాలా భద్ర బలవత్రమైన ఇంద్రియము. అందుకే మన పూర్వులు ఎవరైనా సరే యాత్రకు పోతే ఏదైనా నీకు ఇష్టమైన వస్తువుని వదిలిపెట్టమంటారు. మన పూర్వులు పెట్టిన ఆచారంలో ఎనగమాల వేదాంతం ఉంటుందన్నమాట. ఈ రోజు మన వాళ్ళు ఉన్నారే ఎక్కువ చదువులు ఎక్కువైపోయి బుర్రలు చెడిపోయి ఈ ఆచారాలు అనాచారాన్ని పట్టి కట్టేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇందువల్ల ఆచారాలు కనుక మనకి మన తత్వం మనకి మన జీవితం పరమావధికి కావటువంటిది అందులో దొరుకుతుంది. పెట్టేశారు, అరే నీకు
మనకి ఏది ఇష్టమో అది వదిలిపెట్టమంటే మనకి ఏది కష్టమో అది వదిలిపెట్టి వస్తున్నారు దరిద్రులు అనమాట. అందువల్ల అలా ఉండకూడదు. ఎందువల్ల అన్ని ఇంద్రియాల కంటే దివ్యేంద్రియం చాలా బలవత్తరమైన ఇంద్రియం. భగవంతుడు అన్ని ఇంద్రియాలకి ఒక్కొక్క పనే పెట్టాడు. శ్రోత్రేంద్రియానికి వినే పనే పెట్టాడు. విన్నటువంటి శ్రోత్రేంద్రియము అనలేదు, చూడలేదు. శ్రుతేంద్రియానికి, నేత్రానికి చూచే పనే పెట్టాడు. చూచేటువంటి ఈ నేత్రము బాగా ఉందని అనలేదు, వినలేదు, చినలేదు. గ్రహణేంద్రియము ముక్కు ఉన్నది, అది కూడా వాసన చూస్తుంది. వాసన చూసినటువంటి యాపిల్ పండు వాసన చూచింది, భలే వాసన బాగుందని గ్రహించిందే గాని వాసన బాగుందని అది చెప్పనే చెప్పలేదన్నమాట. నీ నోరు అలా కాదు, ఏం పెట్టాడు బాగుందని అనేది నోరే, తినేది నోరే అనమాట. అందువల్ల దేవుడు ఏం చేశాడని వీటన్నిటికీ ఇంద్రియాలకి రెండు రెండు పెట్టాడు. ఈ ఇంద్రియ ఒక్కటే పెట్టాడు. చెవులు రెండు, కళ్ళు రెండు, పని మాత్రం ఒక్కటే, ముక్కులు రెండు, కాలు పని మాత్రం ఒక్కటే, నోరు మాత్రమో ఒక్కటే, రెండు పనులు పెట్టాడు. ఈ మధ్యలో తిండిపోతాడన్నమాట. అరే ఇటన్నిటికీ రెండు పెట్టినట్టే నోరు కూడా రెండు పెడితే బాగా తినేవాడేదా అన్నమాట. భగవంతుడు ప్రత్యక్షమయ్యి, అరే నాయన ఇప్పటికే మనుషులు తింటున్నావు, ఇక రెండు పెడితే రాక్షసులు రాగలరు. అందువల్ల ఈ నోరు ఉన్నదే. ఒక్క పని పెట్టాడు భగవంతుడు, రెండు పనులు పెట్టాడు ఈ దివేంద్రియానికి. అందువల్ల ఎవడైతే మితంగా మాట్లాడతాడో, మితంగా భుజిస్తాడో వాడు యోగం పడుతుందట. అతిగా మాట్లాడేవాడికి, అతిగా విడించేవాడికి యోగం రాదు కాని పైపట్టు రోగాలు వస్తాయి మరి. అందువల్ల అతిగా మాట్లాడినా లాభం లేదు. కొంతమంది అరిగిపోయి టేబ్ రికార్డు లాగా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, వాడు దరిద్రం అన్నమాట. అలాగే తక్కువగా నేను మా సోమవారు చెప్పేవాడు, వాడి జీవితం ఎలాంటిదో తెలుసుకోవాలంటే వాడు నోరు ఎలాంటి తెలుసుకుంటే నేను చెప్తాను పొమ్మన్నారండి మలయాళ స్వామి వారు. అందువల్ల మితంగా ముగించా, మితాహారా చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో షష్టాధ్యాయం ఆత్మ సమయం యోగంలో. మితంగా భుజించవయ్యా, మితంగా భుజించడం అంటే అర్థం ఏమిటని, మితం అంటే ఎక్కడికి మితమో శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం చెప్పింది, దౌ భాగవ్ అన్నయే పూరం తోయే నైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత్. నీ కడుపుని నాలుగు భాగాలు చేసుకో, రెండు భాగాలు ఉన్నదే నువ్వు దో భాగో తన్నయే పూరం, రెండు భాగాలు అన్నం నింపమన్నారు. అన్నం అంటే అన్నమే కాదు, పంటితో కొరికి తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి రెండు భాగాలు తినమన్నారు. తో ఏ నైకం ప్రపూరయేత్, మూడో భాగం ఉన్నదే నీరు నింపమన్నారు. నాలుగో భాగం మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత, గాలి వచ్చేదానికి పోయేదానికి ఫ్రీగా ఉండేటట్లుగా నాలుగో భాగం తిరుగుబాటు వదిలిపెట్టమన్నారు. అలా కాకుండా నువ్వు ఏడు పెడితే అందేటట్టుగా తిన్నట్లయితే అడిగి ఏమవుతుంది వాడు, ఏం రావలేదో. అందువల్ల మిగతా అయితే ఇక్కడ కొంత సమస్య వచ్చింది. మా స్వామిలో అని అడిగారు, నిజమే స్వామి మీరు చెప్పిన మాట, నాలుగు భాగాలు అన్నారు కదా, ఏదో ప్లేసును ఒక గుడ్డను వస్త్రం నాలుగు భాగాలు చూసుకోవచ్చు, కడుపు ఎట్లా వేస్తామండి, నీ ఊహతో చేసుకోమన్నారు ఆయన. ఇంకా చెప్పారు ఆయన, అతి ఆహారానికి మితి ఆహారానికి మా విద్యా ప్రకాశాలు ఉద్యోగ చెప్పేవారండి ఆయన. ఏమిటంటే భోజనానికి వెళ్ళి కూర్చునేటప్పుడు, పీట మీదకి వెళ్ళి కూర్చునేటప్పుడు ర్యాకెట్ పీటతో కూర్చుంటావుటండి వెళ్ళు. భోజనం చేసిన తర్వాత ఏ పేటో ఏ నేల ఏ మరణ మీద భుజం మీద చెయ్యేసి వేస్తామే అది అతి ఆహారం. భోజనానికి వెళ్ళి కూర్చునేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళి కూర్చుంటామో, భోజనం చేసిన తర్వాత అంత హుషారుగా గనక మనం లేచినట్లయితే అది మితాహారం. మా గురుదేవుడు చెప్పేవారు ఒక మాట, భోజనం చేయక ముందు ఏదైనా పని ఉందనుకోండి, ఆ పని భోజనం చేసిన వెంటనే వెళ్ళి మళ్ళీ ఆ పని కనుక చేసినట్లయితే అది మితాహారం. అలా కాకుండా భోజనం చేసిన తర్వాత ఇంకా కాసేపు పడుకునో కూర్చునో నేను ఆ పని చేస్తానులే అని అనుకున్నట్లయితే అది అతి ఆహారం అన్నారు మన ఆయన. ఎవరైతే అతి ఆహారం తింటారో వాడు దొంగ అన్నారండి ఎవరు, మహాత్మా గాంధీ. ఎందువల్ల నువ్వు గనక మితంగా భోజనం చేస్తే ఆ మిగిలిన ఆహారం వేరే వాడికి వస్తుంది కదా, ఆ వేరే వచ్చే ఆహారం నువ్వు దొంగ తింటున్నావు అంటే నువ్వు దొంగ కాదు అన్నారు మహాత్మా గాంధీ. అందువల్ల అన్నిటికంటే కూడా ఇన్ని ఇంద్రియాల కంటే నీ దివ్యేంద్రియం. ఎందువల్ల
ఇంద్రియాలను అనుకుంటున్నాడు వెర్రివాడు. కఠోపనిషత్తు మనకి స్వారస్యాన్ని చెప్పిందండి. ఇంద్రియాల ద్వారా నచికేతుడికి ఏమేమో చెప్పరు కదంతా. ఆయనకి జ్ఞానం కావాలంటే ప్రలోభం పెట్టి ఏ కామా దుర్లభ అమర్త్యాలో నీకేమేమి కావాలి కోరుక నచికేత అడిగాడు. ఏం కావాలి కోరుకు? అంతేగా నచికేత, నేను వరాలు ఇస్తున్నాను కదా, కోరిక కోరుకుంటున్నావు కదా, అది అనుభవించాలంటే కోరికలు అనుభవించేదానికి వస్తువులు ఇస్తే రావా. అంగట్లో అన్ని ఉండే అలలోటు సరి. షుగర్ పేషెంటే వాడికి షుగర్ స్వీట్ షాప్ వాడేదంటే వాడు షుగర్ పేషెంట్ ఎందుకంటే చెప్తాడు వాడు. అలాగే అన్ని ఇచ్చానయ్యా నేను, అన్ని ఇచ్చే మరి ఆయుష్ లేకపోతే ఏమనుకుంటామేమో. చేత ఆయుష్ నా దగ్గర ఉన్నాయి, ఆయుష్ డిపార్ట్మెంట్ ఎవరు రాదంటున్నాడు. నువ్వు ఎన్ని రావాలా కోరి పదుకోడా, నువ్వు అనుభవించేదానికి భోగాలు ఇస్తున్నాను, ఆ భోగాలు భోగానికి శరీర పరిస్థితం ఉన్నాడు. కానీ అపి సర్వం జీవితం అల్పమేవా అనేసాడండి. ఎంతకాలం జీవిస్తానయ్యా, 100 సంవత్సరాలు వచ్చినానుకో 101 సంవత్సరమా పాల్సిందే. అంతేగాని ధర్మరాజా, ఈ ఇంద్రియాల ద్వారా భోగాలు అనుభవిస్తూ అంటున్నామేమో. ఇంద్రియాల ద్వారా నేను భోగాలు అనుభవించడం లేదు, ఆ భోగాలే ఈ ఇంద్రియాలు అనుభవించి వెళ్ళిపోతాయి అన్నాడండి నచికేతుడు. ఇంకో రహస్యం చెప్పాడండి నచికేతుడు, సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవా తవైవ వాహ తవ నిత్యగీతే. ఎంత మాట అండి, చిన్న పిల్లవాడు యమధర్మరాజా, ఈ ఇంద్రియాలు వచ్చి ఇంద్రియాల ద్వారా విషయాన్ని అనుభవించడంలా ఆ విషయాలే ఇంద్రియాలు అనుభవించి వెళ్ళిపోతున్నాయి. పోనీ అనుభవించేలా ఉరికినెళ్తున్నాయా? సర్వేంద్రియాణం జరయంతి తేజ, ఇంద్రియాల్లో ఉండే పొట్టుతో తీసుకెళ్ళిపోతున్నాయి. టీవీలు చూచి చూచే మనం అనుకుంటున్నా, టీవీలు చూచి చూచి ఏమవుతున్నాయి, కళ్ళల్లో ఉండే బిగు తెగిపోతుంది. ఈ విధంగా ఇంద్రియాల్లో ఉండే ఓజస్ తేజస్సు అంతా అవుతుందయ్యా. అందువలన నీ ఉన్నది ఇంద్రియాలు బలం ఉన్నప్పుడే ఆధ్యాత్మిక వరకు అడుగుపెట్టు. అప్పుడో ఇప్పుడో వాయిదా వేస్తాం వాడండి, చెడ్డ పనులు వాయిదా వేసుకోండి. మంచి పనులు కొంతమంది అంటారు ఆశ్వానికి వెళ్ళారా, అప్పుడే ఎందుకండి రిటైర్ అయినట్టు వస్తారు. నువ్వు ఉంటావా తస్తావా ఎవరు తెలుసండి. అంతేగా రిటైర్ అయ్యాక నువ్వు కాడు అమ్మగారి దగ్గరికి వచ్చి గురువుల దగ్గరికి వచ్చి అనుష్ఠానం చెప్పించుకున్నప్పుడు ఏ పద్మ ఆశీర్వదించుకోమంటే నీ కాళ్ళు నీకు అమ్ముతాయా? అంగా అవి నువ్వు చెప్పినట్టు వినా, అవి చెప్పినట్టు నువ్వు రాజు వచ్చింది కర్మ. 30 ఏళ్ళ లోపలే అవి నీకు చెప్పినట్టు వింటాయండి. అందుకే ప్రభుత్వ వారు 30 ఏళ్ళు దాటే వారికి ఉద్యోగం ఇవ్వరు. ఎందువల్ల వాళ్ళ బుద్ధిలో ఉండే బలం తగ్గుతుంది, శరీరంలో ఉండే అవయవాల్లో బలం తగ్గిపోతుంది. వాడికి ఇంకెందుకు పనికిరాడండి వాడు. ప్రభుత్వానికి దానికే పనికి రాకపోతే ఆధ్యాత్మిక ఇంటి పనికి వస్తాడండి వాడు. అందువల్ల ఇంద్రియాలు బలం ఉన్నప్పుడే. ఈ మధ్యలో ఒకరు ఉన్నాడే మార్కెట్ వచ్చేసాడు మా తెల్లారి మార్కెట్ కి పల్లెటూరు నుంచి, మార్కెట్ లో అన్ని కొనుక్కున్నాడు, గాంధీ చౌక్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళుతూ వెళ్తూ ఉంటే మార్చి మామిడి పళ్ళు కనిపించిన ఆయన బగిరి బిల్లు మామిడి పళ్ళు చూశాడు, కొన్నాడు 5 రూపాయలు మామిడి పళ్ళు పూర్వం, ఇప్పుడు 30 రూపాయలండి మా ఊళ్ళో. 30 రూపాయలు పెట్టి కొనేసాయండి మామిడి పండు. ఇంత ఖరీదు పెట్టి కొన్న మామిడి పండుని ఇంటికి వెళితే మా భార్య ఉప్పీస్ మా పిల్లవాడికో మా కూతురికి మనవాడికి మనో తలా కొంచెం ముక్కలు ఇవ్వాలి కదా, నాకేం మిగిలిచి వస్తుంది, ఆ గింజకు చేకాలని అనుకున్నాడు. అందువల్ల శుభ్రంగా బాగా చాకు లేదు ఆ మామిడికాయనే బాగా తీసుకేసి ఆ పైరుండే తీసేసాడు, గుజ్జు గుండేశాడు. శుభ్రంగా టెంకి గుండేటువంటి ఆ గుజ్జు కూడా చీకి పారేశాడు. శుభ్రంగా హ్యాపీగా వెళ్తూ ఉన్నాడండి. వెళ్తూ ఉడుతూ చీకుతూ చీకుతూ ఉంటే ఒక సాధువు గారు ఒక మహాత్ముడు ఎదురుగా వచ్చాయండి. తెలిసిన ఆయనకేమి ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అనుకుని చివరికి మిగిలిన టెంకి ఉన్నదే ఆయన చేతిలో పెట్టి కృష్ణార్పణం అన్నాడు. ఆయనకు ఒళ్ళు మండిందండి. ఏమిరా దరిద్రుడా, అంతా తిని నాకు చెక్కి పెట్టి చూసి పెట్టాడు స్వామి. మీకు వేదాంతం తెలుసు కదా, దీనిలో ఉండేది 2 పదార్థాలు, ఒకటి చెడిపోయేది ఒకటి చెడంది ఒకటి, కుళ్ళిపోయేది ఒకటి కుళ్ళంది ఒకటి. టెంకో కుళ్ళదు, గుజ్జో కుళ్ళిపోతుంది, టెంకో చెడదు, గుజ్జో చెడిపోయేది. చెడిపోయేది నేను, దీని ఒకటి అశాశ్వతం. టెంకి శాశ్వతమైంది, గుజ్జు అశాశ్వతమైంది. అశాశ్వతం నేను పెట్టుకుని తిని శాశ్వతం నీకెడికి చన్నారు దరిద్రుడు. అట్లాగే మన కథ కూడా అలాంటిదే. మన శరీరం ఒక మామిడి పండు అండి, దీనిలో ఉండే ఎనర్జీ అంతా సంసారానికి అప్పగిచ్చేసి చెత్త చివరికి ఉన్నదే ఎముకలు కూడా ఆ ఏమీ ఉండదు పట్టుకుంటే గట్టిగా ఉంటాయి ఆ చంకిలాగా. అప్పుడు దేవుడా నువ్వే నాకు దిక్కంటే చాపమ్మటండి ఆయన అంతే ఆ సాధు అన్నట్టు. అందువల్ల మనకి ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడండి భగవంతుడు? ఇంద్రియాధిష్టానమైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేదానికోసం ఇచ్చాడండి. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఆవృత్త చెట్టు అమృతత్వం ఇచ్చారు చెప్పిందండి కఠోపనిషత్తు. అమృతత్వం కావాలంటే నీకేం కావాలా? ఆవృత్త చెట్టు ఇంద్రియ సమ్యం కావాలా? అమృతత్వం అమృతం అంటే ఏమిటి? ఈ అమృతం కాదు, పురాణ అమృతం కాదు, పేరుకి అమృతమేనండి. నేతి బీరకాయ కార్తీక మాసం వస్తే నేతి బీరకాయ పచ్చడి చేసుకోవాలండి. ఎంత లేని ధరో నేతి బీరకాయ, పేరుకి నేతి బీరకాయే, నేతి బీరకాయ కదా అని చెప్పేసి పొయ్యి మీద గిన్నె పెట్టేసి నెయ్యి వేయకుండా ఆ ముక్కలు వేసేస్తూ ఉంటుందేమండి. పేరుకి నేతి బీరకాయ అంటే బెల్లం కొట్టదు, పేరుకి బెల్లం కొట్టరా, ఏం బెల్లం ఉండదు. అలాగే అమృతం పేరుకి అమృతమే, పురాణాలు చెప్పే అమృతం, ఆహా దాన్ని తాగిన వాడికి శాపం బాగాలేదు, దేవుడు కుక్కరికో కోరిక వచ్చాడు వాడికి. అమృతం అంటే ఏమిటి? జ్ఞానామృతమైన తృప్త జ్ఞానమనే అమృత. ఆ అమృతం ఎవరికైతే కావాలో ఆ వృత్త చెప్పు చెప్పిందండి కఠోపనిషత్తు. కఠోపనిషత్తు మంచి ఉపనిషత్తు అండి. దానికి పరబ్రహ్మ శాస్త్రి గారు అన్నారే కఠోపనిషత్తు అనేదానికి ఆయన సాంస్కృతున్నారటండి. అదాకి ఎంత ఆనందం కలిగిందో ఆ మాట. ఉపనిషత్తుల్లో రాగ కఠోపనిషత్తు. అందువల్ల కఠోపనిషత్తు చెప్పేది ఏమిటి? ఆవృత్త చర్చో అమృతత్వం ఇచ్చావు. నీ ఇంద్రియాలు సమయం చేసుకున్నావు. ఎవడు సమయం చేసుకుంటాడో, ఎవడు ఇంద్రియాలు సమయం చేసే వారి దగ్గరికి ఎముడు రాదటండి. అందరికీ ఎముడు చూస్తే భయమట, కానీ ఆ ఎముడుకో సమయవంతుడు చూస్తే భయమటండి. అందువల్ల గురువుల దగ్గరికి ఎముడు రాడు. ఎందుకు వస్తాడండి? వారు సమయవంతుడా? ఆ ఎముడికి భయమేంటి, దేవుడికి కూడా భయమే. నేను పరబ్రహ్మ శాస్త్రి గారు చెప్పారే ఎవరండి ఆ మాట ధైర్యంగా అనేది బాబు గారు అన్నారు. ఆయన తిరిగి చేస్తారంటే వాడు వీడు ఒకరి పాడు అన్నాడు. ఎంత ధైర్యం అండి ఇది, అందరు చెప్పగలరా? సమయం దగ్గరికి ఎముడు రాలే రాడు, ఎముడికి కూడా భయమే. అందరికీ ఎముడు చూస్తే భయం, కానీ సమయమవంతునికో అంటున్నా ఎముడికి భయం. ఇంద్రియాలు సంబంధం చేసుకో. నీ ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడో దుర్వినియోగం చేసుకుంటున్నా, దుర్మార్గం శాస్త్రం చెబుతుంది. మనం అందరం ఎలాంటి వాడో శాస్త్రం తిట్టిపోతుందండి. కొన్ని శాస్త్రాల మధ్య వచ్చిన ఇంద్రియాలు పవిత్రమైన మనకి ఇచ్చాడు ఇంద్రియాలు. ఇంద్రియాల ద్వారా ఇంద్రియాల తెలిసిన పరమాత్మ స్వరూపం తెలుసుకో. అందుకే మానవ జన్మ వచ్చింది, అపురూపమైన మానవ జన్మ వచ్చేసింది. దాన్ని దుర్వినియోగం చేశాడండి. పండగ వచ్చేసింది, పండగ వస్తువులు కావాలి, పిల్లవాడి చేతికి ఇచ్చాడు. 5 రూపాయలు ఇచ్చి సంచి ఇచ్చేసి పిల్లవాడిని పంపించాడు మార్కెట్కి తల్లిదండ్రులు. అరే 5 రూపాయలకి ఆ సంచిలో బ్యాగ్ నిండా సామాన్లు తేరా కూరగాయలు తెమ్మన్నాడండి. ఈ పోగిరి పిల్లవాడు వెళ్తూ వెళ్తూ ఉంటే మార్కెట్ కి మధ్యలో సినిమా హాల్ కనిపించేసింది. ఆ సినిమా హాల్ టికెట్ 1 రూపాయి టికెట్, 5 రూపాయల్లో 1 రూపాయి ఖర్చు పెట్టాడు, సినిమాలో ప్రవేశించేశాడు. వెంట్రవెల్ వచ్చేసింది. ఎప్పుడు దురప్రయాసం ఒక్కడి అలవాటు పడితే దానికి వెంటనే పరంపర వచ్చి చేతాయండి. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి వెంటనే ఎవరు వచ్చేశాడో, ఎవరు గోల్డెన్ టీ వచ్చేశాడండి. మా అమ్మ రోజా టీ ఇచ్చింది, కానీ గోల్డెన్ టీ నీ ఎప్పుడు ఎరగనే అనుకున్నాడు వాడు. 1 రూపాయి ఖర్చు పెట్టాడు, 2 రూపాయి టీ వెంటనే ఊరుకున్నాడా? గోల్డెన్ స్టార్ క్రియేట్ వాడు చేశాడండి. అరే చార్మినార్ గిరిమినార్ ఉన్నాయి కదా, నీ నేషన్ గోల్డ్ సిగరెట్ అది కాగిచ్చాడు, 3 రూపాయలు ఖర్చు పెట్టాడు. వెంటనే ఇంకొకటి చేశాడు కిల్లీ, మిఠా కిల్లీ అది తీసుకున్నాడు, 4 రూపాయలు ఖర్చు పెట్టాడు. మంగళమ్మ హత సినిమా పూర్తి అయిపోయింది, 1 రూపాయి మిగిలింది. వస్తూ అనుకున్నాడు మా అమ్మ కూరగాయలు తెమ్మంది కదా, తోటకూర కాడలో పుచ్చిపోయిన వంకాయ తీసుకెళ్దాం, పిరింగా ఉన్నాయని పరుకున్నాడు వాడు. ఇంతలో గేట్లో వచ్చేటికి సంకల్పం కలిగింది, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతారు ఏ సినిమాకి వెళ్ళావరా, బ్రాండ్ సినిమా స్టోరీ ఏమిటి,
ఏమిటి, యాత్రలు ఎవరు, సాంగ్స్ ఏమిటి అడుగుతారు కదా. ఈ గొడవ ఎందుకు అనుకున్నాడు, మిగిలిన రూపాయలు ఖర్చు పెట్టాడు, పుస్తకం సినిమా పుస్తకం తీసుకున్నాడు, నేరుగా ఊపుకుంటూ చేతి వచ్చేశాడు. తల్లిదండ్రులు అనుకున్నారు, వరండాలో కూర్చున్నారు, మా పిల్లవారు ఏం సరుకులు చేస్తున్నారో చూస్తే ఖాళీ బ్యాగ్ వచ్చాడు, కడుపు పండింది, బడిచి పూజ చేసి వదిలిపెట్టారనమాట. ఎవరి కదో కాదు, మన కదే. జగత పితరావు వందే పార్వతీ పరమేశ్వరావు. మన తల్లిదండ్రులు ఉన్నారే ఈ ప్రపంచం అనే మార్కెట్ లోకి ఈ శరీరం అనే బ్యాగ్ ఇచ్చేశారు, మన పంపించేశారు. 5 రూపాయలంటే పంచేంద్రియాలంటే 5 రూపాయలు ఇచ్చేశారు. జ్ఞానేంద్రియాలు జ్ఞానం అనే సరుకు తెమ్మన్నారు. ఆ పిల్లవాడు లాగానే మన ఇంద్రియాల ద్వారా దుర్వినియోగం చేసి ఖాళీ బ్యాగ్ తో చెట్టు చివరికి వెళితే బడ్జి పూజ అయితే మనకి బడ్జి పూజ జరుగుతుంది. అందువల్ల నీ ఇంద్రియాలు ఇస్తారు పరమాత్మ రూపం తెలుసుకునే దానికోసం, ఇష్ట ప్రజ్ఞలు అయ్యేదానికోసం, చిరమైన ప్రజ్ఞ కలిగేదానికోసం మరి ఎలా ఉంటారంటావా? నా కూర్మోంగా సర్వచ ఇంద్రియాన్ ఇంద్రియాత్తేభ్య దశ ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దృష్టాంత పూర్వకంగా భగవంతుడు చెప్పేశాడండి. ఎందువల్ల సిద్ధాంతం తెలియాలంటే దృష్టాంతం ఉండాల్సిందే. అందువల్ల స్వామి వారు ఇంతవరకు 3 ప్రశ్నలు సమాధానం చెప్పేశారు. భాష కిం ప్రభాషేత కిమాసీత, ఈ 4 చెప్పి ప్రచేత కిం అనేటటువంటిది రేపు ఏం చెబుతాడో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్ ఓం సహనావతు సహనో భునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.